ఓ భాగ్యం ఇరుక్కుపోయారు మీరు. యు జస్ట్ వాళ్ళ క్లచెస్ నుంచి మాత్రం మీరు బయటపడలేరు. ఇది కూడా ఎందుకు చెప్తారు, నువ్వు బయటపడలేవురా బాబు, అంచేత ఏదో చెప్పింది ఇప్పుడే వినేసావు అనుకో, గొడవ వదిలిపోతే నీకు నాకు కూడా. నువ్వు వినలేదనుకో, ఓకే మళ్ళీ పుడుతూ ఉన్నావు, మళ్ళీ నేను చెప్తూ ఉంటా. ఈ పాయింట్స్ అర్థం చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ మనకి అర్థం అవుతే భారతీయులుగా మనం ప్రపంచానికి చాలా 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 ఆనందాన్ని పంచగలము. ఇంచేత ఈ ప్రశ్న అడిగింది భక్తి. అక్కడ జ్ఞానము వైరాగ్యము ముసలి వాళ్ళు అయిపోయి పడిపోయి ఉన్నారు, నేను మాత్రం యవ్వనంలోనే ఉన్నాను, దీనికి పరిష్కృతి ఏమిటి? అప్పుడు నారదుడు చెప్పాడు, జ్ఞానేనాత్మని పశ్యామి సర్వమేతత్తవానధేతవానఘే న విషాదస్త్వయా కార్యో హరిః శంతే కరిష్యతి. హే సాధ్వి, నా యొక్క జ్ఞాన దృష్టితో నీ సమస్యను నేను అర్థం చేసుకున్నాను, నువ్వు బాధపడకు, భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ఖచ్చితంగా నీ దుఃఖము పోతుంది. ఎవరి దుఃఖము? ఎవరి భక్తి? మీ యొక్క కోరికలే. మీరు మళ్ళా నారదుడు భక్తి దగ్గరికి వెళ్ళకండి. మీరు మన గురించి మనం చదువుకుంటున్నాం ఇదంతా కూడా. అంచేత ఈ భాగవతం చదివితే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఏ కోరిక? మీకు దేని మీద భక్తి ఉంటే అది, అది ఏదైనా కావచ్చు. మీరు మళ్ళా భగవంతుడి మీద భక్తి ఉండాలి అని ఏం భాగవతం చెప్పటంలే, ఫార్ములా చెప్తుంది అది. నీకు ఏ కోరిక తీరాలనుకున్నా నువ్వు ఇది చెయ్యి, నీ ఆ కోరికలు తీరిపోతాయి. అది ఏ కోరికైనా కావచ్చు. కానీ కొన్ని కోరికలు ఏం చేయొచ్చు అంటే తర్వాత మీకు కష్టాలు తీసుకురావచ్చు, అది వేరే విషయం. అది మీరు ఆలోచించుకోండి. భాగవతం వద్దని చెప్పదు దేన్ని కూడా. సూత ఉవాచ, క్షణమాత్రేణ తద్జ్ఞాత్వా వాక్యమూచే మునీశ్వర. ఒక్క క్షణములో ఆ ప్రాబ్లంకి ఆన్సర్ తెలుసుకుని చెప్పాడు. అంటే ఈ భాగవతం ఏం చెప్తోంది, మీకు నిజంగా కనుక అర్థమైపోవాలి భాగవతం మొత్తం కూడా, ఈ ఒక్క క్షణం చాలు. ఇప్పుడు రాబోయేటటువంటి ఈ నాలుగైదు శ్లోకాలలో మన అందరి సమస్యలకు, మన అందరి ఏ కోరికైనా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు కోరిక ఉందనుకోండి, ఐదు తలలు ఉన్నటువంటి సింహము, మానవ శరీరం ఉండాలి, అది మనిషిలాగా మాట్లాడాలి అనే కోరిక ఉంది మీకు, ఆ కోరిక తీరుతుంది. అసంభవం అంటలే అది. దానికి కావలసినటువంటి భక్తి మీకు ఉన్నదా? అంత జ్ఞానం ఉన్నదా? అంత వైరాగ్యం ఉన్నదా? ఇంకా అది తీరేంత వరకు మిగతా అన్నీ వదిలి దాని వెంట పడగలరా మీరు ఆ కోరిక వెంట? మీరు అదొక్కటే చూసుకోండి. అది ఎంత అసంభవమైనా కావచ్చు, ఎంత వికృతమైనటువంటి కోరిక అయినా కావచ్చు, తీరిపోతుంది. ఎంత పవర్ఫుల్ సూత్రము మీ జీవితానికి అందిస్తున్నాడో అర్థమైందా భాగవతం ద్వారా? ఎనీ డిజైర్, ఎనీ సెన్స్లెస్ డిజైర్ ఈ క్షణంలో, తర్వాత సెన్సిబుల్ అవుతుంది తీరిపోయాక. ఎంత చెత్తదైనా సరే ఆ కోరిక, సడన్ గా బీరువా ఇప్పుడు మాట్లాడటం మొదలెట్టాలి అని నా కోరిక, మాట్లాడుతుంది. మాట్లాడించారు చాలా మంది. జ్ఞానేశ్వరి ఏం చేశాడు? గోడను నడిపించాడు కదా. మరి మీరు ఎందుకు అసంభవం అనుకుంటున్నారని నేను చెప్తే, కథ తెలుసు కదా అది మీకు. చాంగదేవుడు అని ఒక తాంత్రికుడు ఉండేవాడు. జ్ఞానేశ్వరుడో తెలుసా పోని? మహారాష్ట్రలో మహాభక్తుడు. ఎందుకు ఆ క్వశ్చన్ అడిగాను అంటే, మీరు ఈ 45 నుంచి 54 శ్లోకాల వరకు ఖండతా పట్టేయండి మీరు అందరూ కూడా. అంటే నా కోరిక ఏంటో చెప్తున్నాను నేను, భాగవతము మీరు ప్రజలకి తీసుకెళ్ళాలి. ఏ దృష్టితో తీసుకెళ్తారు? ఈ దృష్టితో తీసుకెళ్ళాలి మీరు. మీకు ఏ కోరికైనా ఈ ఫార్ములాతో తీరుతుంది, ఏదైనా కావచ్చు. నేను ఇలా నోరు తెరిచాను మాయాబజార్లోలాగా, ఆ హోటల్లో ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా నా నోట్లోకి వచ్చేయాలి, వస్తాయి, సంభవం కాదు అది. కానీ దానికి కావలసినటువంటి భక్తి ఉండాలి, దాని తర్వాత జ్ఞానము వైరాగ్యము మీరు సంపార్జన చేసుకోవాలి. కొలోనింగ్ క్లోనింగ్, మనిషి లాంటి మనిషిని ఎంతమందిని తయారు చేయొచ్చు అంటున్నారు ఇప్పుడు. మరి అంతే అంతేగా జ్ఞానం అది డెవలప్ ఆ స్థితిలో ఉంది ఇప్పుడు సైన్స్. కానీ అది వికృతమైనటువంటి వేషాలు వేయకుండా, ఏ వేషాలైనా వేసేయచ్చు, ఇంకది వేయకుండా కాపాడగలిగేటటువంటి సత్తా ఉన్నది భారతీయులు ఒకళ్ళకే. మిగతా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేరు, అది ఎన్ని విధితలు వేస్తున్నా ప్రకృతి ఎలాగో కంట్రోల్ చేస్తున్నది వేరే విషయం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజా, అది ఎలాగో జరుగుతుంది అది. కానీ ప్రతిదానికి ఆయనే రావాలా అని మనం చేయలేమా? ఆ మాత్రం కామన్ సెన్స్ ఉపయోగించుకుని. అంచేత ఈ 45 నుంచి 54 శ్లోకం వరకు కూడా ట్రాన్స్పరెన్సీస్ తయారు చేసి, నేను ఇప్పుడు చెప్పినటువంటి భావాన్ని తయారు చేసి, మెయిన్గా ఈ కోరికలు వెర్రితలలు వేయకుండా ఉండటానికి ఫార్ములా ఏంటి అంటే, ఉత్పన్న ద్రవిడే సాహం, ద్రావిడ దేశంలో కోరికలు పుడతాయి. ద్రావిడ దేశంలో అందరి కోరికలు, మానవ శరీరధారి అయినటువంటి వాడు ఎవడైనా సరే వాడి కోరికలు ఎక్కడ పుడతాయి అని చెప్తున్నాడు భాగవతము? ద్రావిడ దేశంలో పుడతాయట. వృద్ధిం కర్ణాటకే గతే, కర్ణాటక దేశంలో ఆ కోరికలు యవ్వనాన్ని పొందుతాయి. క్వచిత్ క్వంచిన్ మహారాష్ట్రే, అక్కడక్కడక్కడక్కడ ఆ కోరికలు మహారాష్ట్ర దేశంలో సన్మానం పొందుతాయి. మహారాష్ట్ర దేశంలో సన్మానం పొందుతాయి అంటే ఏంటి? ఆ కోరికలు ఉచితమైనవి అని మానవ జాతి ఒప్పుకుంటుంది. ఉచితమైనటువంటి కోరికలు, మానవ జాతి కోరవలసినటువంటి కోరికలు మహారాష్ట్రం దగ్గర నుంచి, దత్తావతారాలన్నీ కూడా మహారాష్ట్ర దేశంలోనే వచ్చాయి. అక్కడక్కడక్కడక్కడ క్వచ్చిన్ క్వచ్చిన్ అక్కడక్కడక్కడక్కడ వచ్చాయి. గుర్జరే జీర్ణతాంగత, గుజరాత్కి వెళ్ళాయి, ఎర్త్క్వేక్ వచ్చేసింది. ఈ భక్తి, ఈ కోరికలన్నీ ఏమైపోయాయి? జర్జరాంగత అంటే ఏంటి? మన కోరికలు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసా? ఇందులో సీట్ వస్తే చదువుతా మాస్టర్, అది ఎంత న్యాచురల్ గా చెప్తామో, అది ఎంత నీచమైనటువంటి మానసిక ప్రవృత్తో ఏ తల్లిదండ్రులకి అర్థం కావటం లేదు. మనం ఏ ట్రైనింగ్ ఇస్తున్నామో పిల్లలకి ఆలోచించుకోండి. ఇందులో సీట్ వస్తే చదువుతాం అంటే ఆఖరికి ఏం చదవాలో కూడా మీరు నిర్ణయించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఇది చదువుతాను, ఇది తప్ప నేను చదవను అనే దమ్ము ఎవరికీ లేదు. అంటే ఏంటి? జీర్ణతాంగత, కోరిక బలమైనటువంటి కోరిక ఏదీ లేదు. ఏ ఇందులోనూ బలమైనటువంటి కోరిక లేదు. పెళ్లి చేయటంలో కూడా బలమైనటువంటి కోరిక లేదు. ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడినే పెళ్లి చేసుకుంటానని అమ్మాయి తండ్రి అనలేడు, అబ్బాయి అనలేడు. కానీ కోరికలు ఏమంటాడు? లతా మంగేష్కర్ లాంటి గొంతు ఉండాలి, హేమమాలిని లాంటి అందం ఉండాలి. పాపం కలలకు అంటాడు. ఏదో సినిమా చూశాను నేను, రాజేంద్ర ప్రసాద్ భానుప్రసాద్. చివరికి ఏమవుతుంది? పిలక జుట్టు ఉంటుంది ఇలాగా కొండల్లాగా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు వీడు. ఏదోతే ఉంది, నా పేరు గుర్తురాలేదు. ఎందుకు చెప్తున్నానంటే, జర్జరాంగత ఈ శ్లోకాన్ని లాస్ట్ వీక్ లో నేను అనలైజ్ చేయమని చెప్పాను. మీరు అనలైజ్ చేసి ఉండకపోతే అనలైజ్ చేసుకోండి. ద్రవిడ దేశం ఎక్కడ ఉంది శరీరంలో? కర్ణాటక దేశం మన శరీరం, మన శరీరంలో వెతుక్కోవాలి. మీరు బయట వెతుక్కోకండి. ఇండియా మ్యాప్లో ఏం లేదు. ఇండియా మ్యాప్లో ఉంటే భాగవతం అనవసరం మనకి. ఏదున్నా కూడా శరీరంలో ఉండాలి. చూసుకోండి, మీ కోరికలు ఎక్కడ? జర్జరాంగత, ఎక్కడ? అసలు ఏమీ లేవు. అది వస్తే బాగానే ఉంది, దానంతట అది రావాలి. ఆఖరికి సాయి పారాయణ చేస్తే వస్తుంది అంటే, సాయి పారాయణ కూడా చేయలేనటువంటి వీక్ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తుల మధ్యన కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం. అందరికీ తెలుసు, అందరికీ ఆ నమ్మకం ఉంది. తమాష ఏంటంటే, నమ్మకం లేకపోతే అది వేరే విషయం. కానీ మన నమ్మకం కూడా జర్జరాంగత, అందులోనూ లేదు. నిజంగా కూర్చొని చేస్తే వస్తుంది అంటే కూర్చొని అదే చేయగలిగే స్థితి లేదు. మీరు తిండి కోసం కూడా చూసుకోక్కర్లేదు. నా గ్యారంటీ ఏంటంటే, నేను చేసి చూశాక చెప్తున్నాను. నేను ఇదంతా చేయండి ఏది ఇంతవరకు నేను చెప్పలేదు ఈ మైక్ ముందు. ఏదైనా నేను ఆచరించి చేసి చెప్పిందే. 40 రోజుల పాటు అడవికి పోయి కూర్చున్నాను నేను కాశీలో. అసలు తిండి దొరుకుతుందా దొరకదా కూర్చుంటే? కండిషన్ ఏంటి అంటే, మనసు 24 గంటలు పెట్టలేదు. పడుకున్నాను, నిద్రపోయాను, అంతా చేశాను. కానీ కూర్చుంటే 25వ రోజు నుంచి మహాత్ముడిని అయిపోయాను నేను అక్కడ. గైడ్ సినిమా చూశారా మీరు? ఆ లెవెల్ అయిపోయి నేను గాభరా పడిపోయి పరిగెట్టుకుని మళ్ళీ యూనివర్సిటీకి వచ్చేసాను. నేను బాబోయ్ అది వద్దా ఆ పోస్ట్ నాకని, రీసెర్చ్ చేయటమే హాయ్ బాబు. కానీ ఆ పోస్ట్ ఎంత ఈజీయో మీకు చెప్పాను కదా. మీరు మహాత్ములు అయిపోతే ఎవడు వచ్చినా సరే నీ కోరిక తీరిపోతుందనండి. తీరిపోయిన వాళ్ళు మీకు ప్రచారం చేస్తారు, తీరని వాళ్ళు ఎలాగో మీ దగ్గరికి రాడు. వస్తాడా? జరిగేదంతే ప్రతి గురువు దగ్గర, గురువులో ఏం లేదు. కానీ గురువు యొక్క అదృష్టము మీ యొక్క అదృష్టము. వాడికి ఆ యోగ్యత ఉందనుకో, మీ డబ్బు తినే యోగ్యత, మీరు అనుకున్న జరిగిపోతూ ఉంటే క్రెడిట్ వాడికి ఇస్తారు. అర్హత లేకుండా, సాధన లేకుండా మీకు ఏది వచ్చినా కూడా అసలు దాన్ని ఒప్పుకోకండి, మీరు అసహించుకోండి దాన్ని. అయాచిత వ్రతం అంటే అర్థం అది, యాచించం నా స్వశక్తి మీద తెచ్చుకుంటాం. ఈ 45 నుంచి 54 అక్కడ కూడా ఒక తమాషా చూడండి, సంఖ్యలలో రివర్సల్ అయింది. 4-5 నుంచి 5-4 మారింది. ఎందుకు మారింది? ప్రతిదీ కూడా భాగవతంలో చాలా విశేషమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. అందులో 32 బిట్స్, కంప్యూటర్ కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరైనా 32 అనే సంఖ్యకి ఇంపార్టెన్స్ చెప్పగలరా? కంప్యూటర్ గురించి చెప్పండి. నాకు తెలిసిన వాళ్ళు తెలిస్తే సరే. ఇంచేదంటే ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది, తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తే చూసారా అది అంట. తెలియదు అనుకోండి ఇంక నేనే చెప్పేస్తా, మీరు రైట్ చెప్పానో తప్పు చెప్పానో మీకు తెలియదు కదా. ఈ కొన్ని ట్రిక్కులు గురువుల దగ్గర నుంచి నేర్చుకోండి. మీరు ఒక ట్రిక్ చెప్పాను కదా, ఏంటో ఏం చేయాలి మీరు? ఎస్ అనేది అన్నిటికీ జరిగిపోయిన వాడు మీ ప్రచారం చేస్తాడు, జరగని వాడు మళ్ళీ మీ దగ్గరికి రాదు, వాళ్ళతో గొడవ లేదు. అదొక ట్రిక్ నేర్చుకున్నారా గురువు అవటానికి? ఇప్పుడు రెండో ట్రిక్ చెప్తున్నాను. మీకేదో తెలియదు అనుకోండి, ముందు ఆడియన్స్లో ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారో లేదో కనుక్కోండి. అడిగాను కదా, చెప్పలేదు ఎవరు, ధైర్యంగా చెప్పేస్తాను ఇంకేముంది. కానీ ఈ రహస్యం చెప్పకూడదు, మరి చెప్తే దాన్ని వెళ్ళకపోతుంది అది. కానీ మరి మీకెందుకు నేను చెప్పాను, నాకు మీ మీద చాలా నమ్మకం ఉంది. మీరు ఏది గుర్తుంచుకోరు అమాయకులు, మీరు ప్లస్ ఏది ఆచరించరు మీరు, అంచేత నాకు పోటీ రారు మీరు. సో నో ప్రాబ్లం. కంప్యూటర్ అనేది నేటి మానవుడు తను నేర్చుకున్నటువంటి విషయాలను జ్ఞప్తి ఉంచుకోవటానికి ఉపయోగిస్తున్నాడు. అంతేనా కంప్యూటర్? కంప్యూటర్ మెమరీ, దాంట్లో 32 బైట్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 8 ఉంటాయి, 4×8=32. ఈ భాగవతము, భగవద్గీత, రామాయణం ఇవంతా కూడా 32 బైట్ చిప్సే. ప్రతి దాంట్లోనూ 32 అక్షరాలు ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి, 8 అక్షరాలు పాదాలు. మీరు ఎప్పుడైనా లెక్క చూసుకోండి, చాలా ఈజీగా గుర్తుంచుకుంటారు మీరు, మీ మెమరీ చిప్లోకి వెళ్ళిపోతుంది అది. కంప్యూటర్ అంటే ఇదే, ఋషులు కనిపెట్టినటువంటి కంప్యూటర్. ఈ కంప్యూటర్ని, ఈ కంప్యూటర్లో ఈ బిట్స్ని, ఏమంటారు చిప్స్ని, బిట్స్ కాదు, ఈ చిప్స్ని ఎందులో లోడ్ చేస్తాం మనం? కంప్యూటర్లో లోడ్ చేయకుండా బ్రెయిన్లో లోడ్ చేస్తాం మనం. బ్రెయిన్ కూడా కంప్యూటరేగా. అంచేత ఈ సంఖ్యను చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి అని చెప్తున్నాను, 45-54. కానీ 45-54లో మళ్ళా మీకు 10 శ్లోకాలు ఉంటాయి. 10 ఉన్నాయిగా, 10గా. ఇంచేతంటే అద్యతిష్ట దశాంగులం నేను లెక్క పెట్టలేదు, కానీ సైన్స్ ప్రకారం అక్కడ 10 ఉండాలనుకున్నా. పురుష సూక్తం వస్తుంది మళ్ళా అక్కడ. ఇంచేత మీరు చాలా జాగ్రత్తగా ఈ భారతీయ కంప్యూటరైజేషన్ గురించి అర్థం చేసుకోండి. మీరు ఆధునిక భాషలో కంప్యూటర్స్ అంతా కూడా అనుష్టుప్ ఛందస్సులే. ఈ అనుష్టుప్ ఛందస్సు మొట్టమొదట కనిపెట్టిన వాడు ఎవడో కూడా మనకి తెలుసు. కంప్యూటర్ ఎవడు కనిపెట్టాడో అంటే చాలా క్లాసులు ఉన్నాయి. ఇంకేంటే క్యాలిక్యులేటర్ కనిపెట్టిన వాడు కూడా నేను కంప్యూటర్ని కనిపెట్టాను అనొచ్చు. ఎవడు కనిపెట్టాడో అనుష్టుప్ ఛందస్సుని తెలుసా? ఆదికవి వాల్మీకి కనిపెట్టాడు. మొదటి కంప్యూటర్ చిప్ ఏంటో తెలుసా మీకు? చిప్ శ్లోకం ఏంటది? మానిషాద ఇది చాలా జాగ్రత్తగా మీరు ట్రాన్స్పరెన్సీస్ తయారు చేసుకుని దీనికి కంప్యూటర్కి ఉన్న లింక్ చూసుకుని మీరు ఏది కావాలనుకుంటే దాన్ని ఆ 2 లైన్లో పెట్టేయచ్చు. నాకు ఆ శ్లోకం ఇప్పుడు గుర్తు రావటం లేదు. మొత్తం రామాయణం ఉంది ఆ శ్లోకంలో. యత్క్రౌంచ మిథునాదేకం ఆ శ్లోకం మీరు ఖండదా పట్టండి, రాసి పెట్టేయండి అక్కడ. అసలు మొత్తము మీ బ్రెయిన్ యొక్క కంప్యూటరైజేషన్ దాని మీద ఆధారపడింది. వాల్మీకి అందుకు క్రెడిట్. మన ఋషులకు కూడా మనం చాలా 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 పేరు సంపాదించి పెట్టాలి మనం, మన వారసత్వం అది. కానీ దానికి మీరు చాలా కష్టపడాలి. నేను ఒకటే కదా చెప్తున్నాను ఇక్కడ, నా రహస్యాలన్నీ మీకు చెప్పేశాను కదా. అంచేత ఈ గురువు ఇంతే, అంచేత మీరు ఏం కోరుకుంటే ఎస్తానేస్తాను నేను, నాకేం ప్రాబ్లం లేదు. జరిగిపోతే ఎలాగో మీరు చెప్తారు చాలా మంచి ఆడని, జరగకపోతే మీరు రారు, జరిగిన వాళ్ళే ఉంటారు, సో నో ప్రాబ్లం. కానీ ఈ విద్య కనుక నేర్చుకున్నారనుకోండి, మీరు ఈ వేషాలన్నీ వేసేయచ్చు, మీరు కూడా నారదుడు అంతటి వాళ్ళు అయిపోవచ్చు. కానీ మీరు చాలా కష్టపడండి, చాలా స్పెసిఫిక్గా పొద్దున్న సాయంత్రం కూడా నేను క్లాసులు తీసుకుంటున్నాను, ఆదివారాలు తప్ప. వీలైనంత వాళ్ళు వాళ్ళు రండి, టైమింగ్ నారాయణరావు గారిని అడగండి, ఆ క్లాసులు అటెండ్ కండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. నాకు వీలు పట్టలేదు, నేను చాలాసార్లు చెప్పాను, ఉద్యోగం కోసం ఎన్నెన్ని పరిస్థితులు దాటుకుని మీరు ఉద్యోగం చేస్తున్నారో నాకు తెలుసు. ఎన్నెన్ని రోగాలున్నా, ఏ బాధలున్నా, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎంత దూరం వెళ్లాల్సి వచ్చినా మీరు ఉద్యోగానికి వెళ్తారు. ఇది మీ భవిష్యత్తునే కాక ప్రపంచం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని మీకు నమ్మకం ఉంటే ఈ హరికథలు మాత్రం నాకు చెప్పకండి. రావాలని ఉందా, రావాలని లేదా అంతే. కానీ ఒకటి నేను ఇక్కడ వీళ్ళ రిక్వెస్ట్ ఏం చేశాను అంటే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి వీలైనటువంటి టైం సెట్ చేసుకోండి. ఆ టైంకి ఆశ్రమ కార్యక్రమాలు రివర్సల్ చేయాల్సి వచ్చినా నాకు అభ్యంతరం లేదు అని చెప్పాను నేను నారాయణరావు గారికి. మీ ఇష్టం అది, అర్ధరాత్రి 12 గంటలకు పెట్టినా నాకు అభ్యంతరం లే, కానీ రెగ్యులర్గా రండి నేర్చుకోండి. పొద్దున్న సాయంత్రం జరుగుతున్నాయా క్లాసెస్, వీటి యొక్క వివరణ మళ్ళా జరుగుతుంది. ఇంకోటి ఏం చెప్పాను చాలా జాగ్రత్తగా, ఈ పాయింట్ నాకు చాలా మంది సహకారం కావాలి ఆ పాయింట్కి. అక్కడ చెప్పిన పొద్దున్నది సాయంత్రానికి, సాయంత్రాది నెక్స్ట్ డేకి ప్రింట్ అయ్యి వచ్చేయాలి. అంచేత నాకు ఏదైనా చాలా చిన్న చిన్న కోరికలు ఏవైనా ఉంటే నేను పెద్దవాళ్ళని ఎవరిని అడగ, నారాయణరావు గారిని అడిగేస్తాను, అంతమందిని ఎందుకు అడగటాన్ని. అంచేత మీ అందరి ముందు ఎందుకు అడుగుతున్నానంటే మీరు అడగలేదు మాస్టారు, లేకపోతే నేను చేసి ఉండేవాడిని అడగకుండా ఆయన. ఏంటంటే ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ పెట్టేయండి మాస్టారు అందని. ఇప్పుడు నా పరిస్థితి తెలుసు కదా, ఇప్పుడే పెట్టేస్తే చాలా బాగుంటుంది మాస్టారు, ఇప్పుడే ప్రింటింగ్ మొదలెట్టేద్దామని. కానీ 5 డేస్ ఇచ్చానా, అవుతే అది నేనై ఉండను అక్కడ, ఎక్కువ ఆత్మీయత దూరం ఉంటుంది. కానీ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయిగా, మనం అయితే తక్షణం పెట్టేస్తాం కానీ మెషిన్లు అవి తక్షణం. సాయి పాపం తక్షణమే వచ్చాడు పాపం, 3 రోజుల్లో వచ్చాడు, అంత పెద్ద సాయి కూడా జైపూర్ నుంచి. కానీ ఇక్కడ కొన్ని బ్యాంక్ ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా, చూసుకోండి. అది మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ ప్రింటింగ్ క్లాసులు అటెండ్ అవ్వాలి. మీరు అటెండ్ అయిన తర్వాత దాన్ని టేప్ చేద్దాం, అరగంటే ఉంటుంది క్లాస్, అంతకంటే ఎక్కువ ఉండదు. ఆ అరగంట క్లాసే టేప్ చేసిన తర్వాత దాన్ని డిటిపి చేసేయండి, చేసిన తర్వాత ప్రింట్ చేసేయండి. మీకు తెలియదు అది ఎంత అద్భుతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుందో మిమ్మల్ని కూడా. అది ఇక్కడ మాత్రం ఇలాంటి మోసాలు అని లేవు. ఎలాంటి మోసాలు, ఇందాక చెప్పాను మోసం ఉంది, అది కూడా డైరెక్ట్గా చెప్తూ ఉంటే. కానీ ఇక్కడ అలాంటిదేం లేదు. ఆ జ్ఞానం ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం అంటే, మీ జీవితాన్ని మార్చివేయటమే కాకుండా ప్రపంచం యొక్క జీవితాన్ని కూడా మార్చిస్తుంది. అంచేత ఇది విని అనుకోకండి, కుంభకర్ణుడు నిద్ర లేపటానికి ఎంత అవస్థపడతామో అంత అవస్థపడాల్సి వస్తుంది. ఇప్పుడు కొంచెం నిద్ర లేవండి, ఇది నిజమే అనిపిస్తే మీరు ఇంకా వంకలేం పెట్టకండి. ఇది ఏంది మాస్టరు, అది చేసుకోవాలి మాస్టర్, అది అయ్యాక వస్తాం మాస్టర్, అదే లోపల కాగల కార్యము గంధర్వులే తీర్చారు అవుతుంది అది. అంచేత మీ వ్యక్తిగతమైనటువంటి ప్రాబ్లమ్స్ మాట్లాడకండి, అవి అలా ఉంటాయి. ఎప్పుడు ఇది కాకపోతే ఇంకో ప్రాబ్లం వస్తుంది, నేను చెప్పాను కదా, నేను మీకు ఒకసారి వివరణ కూడా ఇచ్చాను. ప్రాబ్లమ్స్ ఏంటంటే, అబ్బాయి పెళ్ళవలేదు, అమ్మాయి పెళ్ళవలేదు, పెళ్ళయ్యాక పిల్లవాడు పాలు తాగటం లేదు, పిల్లవాడికి రోగం వచ్చింది, పిల్లవాడికి రోగం వచ్చిన తర్వాత పిల్లవాడికి సీటు రాలేదు, సీటు అయిన తర్వాత వాడు మెడిసిన్ డాక్టర్ అవ్వలేదు, డాక్టర్ మెడిసిన్ అయ్యాక ఉద్యోగం అడుక్కుంటున్నా ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వచ్చాక మళ్ళీ వాళ్ళకి పెళ్లి కాలేదు, ఇంకంతే. ఇవేగా మీ ప్రాబ్లమ్స్, ఇంకో కొత్త ప్రాబ్లం ఏదైనా మీరు చెప్పగలరా? ఇంకేం లేవు, కొత్త ప్రాబ్లం మీరు క్రియేట్ చేసినా క్రియేట్ చేయలేరు. నా దృష్టిలో భగవంతుడు కూడా క్రియేట్ చేయలేడేమో. ఇంకేంటే మిగతావి మీకు ప్రాబ్లమ్స్ కావు, మిగతాది ఏది మీ దృష్టిలో ప్రాబ్లం కాదు. దానికి నేనేం చేయలేను. కానీ కొంచెం ఈ భాగవతం చదువుతున్నప్పుడు ప్రపంచం యొక్క ఈ ఆందోళనకరమైనటువంటి పరిస్థితి మీకు కనిపిస్తే, ఎవరైనా కావచ్చు, మీరు అది గుర్తుంచుకోండి, నాకు విద్య లేదు మాస్టారు, నేను చదువుకోలేదు మాస్టారు, మీకు అనవసరం అది, మీకు చదువు లేదంటే చదువు వస్తుంది, అది విద్య లాంటిది. మూకం కరోతి వాచాలం పంగుం లంగైతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధు. మీరు దూరండి, దూరితే వచ్చేస్తాయి అన్ని కూడా. వస్తాయన్న దానికి నాలైతే పెద్ద ఉదాహరణ. చాలాసార్లు చెప్పాను, నాకు ఏవేవి రావో, ఏవేవి వచ్చేసాయో, ఇంకొక చిన్న కోరిక మిగిలిపోయింది నాకు, నెక్స్ట్ బర్త్ అంటున్నాను. కానీ నాకు అనుమానం ఏంటంటే నెక్స్ట్ బర్త్ వరకు అక్కర్లేదు, ఈ బర్త్లోనే అది కూడా చేసేస్తానని. ఏంటి అంటే నా బిరుదును మార్చుకోవాలనుకుంటున్నాను. గాన గొడ్డల నుంచి గాన గంధర్వకి మారి మిమ్మల్ని పాటలతో ఊహిద్దామని. కానీ ఇంకా నాకు ప్రాక్టీస్ చేయడానికి టైం దొరకటం లేదు. అంటే ఏంటంటే వైరాగ్యం రాలేదు ఇంకా నాకు దీని మీద ఆ సాధనలు చేయటానికి. చేత అర్థమైనా ఏం కోరుకున్నాను, మళ్ళీ టాపిక్ మర్చిపోయారా మీరు? పొద్దున్న సాయంత్రం జరిగేటటువంటి క్యాసుల్లో మీరైనా పాలు పంచుకోండి, అందరూ ఆహ్వానితులే. లేదా పాలు పంచుకునే వాళ్ళని పంపించండి మీరు. వాళ్ళ బాధ్యతలు ఏవో ఉంటే వాళ్ళ బాధ్యతలు మీరు తీసేసుకుని వాళ్ళు పంపించినా చాలా మంచి పని చేసినట్టే మీరు. కానీ రండి రండి, అది నేను చెప్పేది. కానీ వచ్చి ఏం చేయాలి? చాలా కష్టపడాలి ఇక్కడ. దాని తర్వాత మాస్టర్ ఇంత కష్టపడతామని తెలిసి ఉంటే నేను అక్కడ కలిస్తే నాకు ప్రమోషనే వచ్చేది కదా, ఏది కష్టపడకుండా ప్రమోషన్ వస్తుందని కదా, నేను ఇక్కడికి వస్తే మీరు ఇంత కష్టపెట్టిస్తారేంటి? మరి అది దాని దగ్గర నా దగ్గర జవాబు లేదు, చూసుకోండి. అంచేత ఇది నేను చెప్పేది, ఈ క్షణంలో మీరు నిర్ణయించుకోగలరా ఏది ఉచితమో ఏది అనుచితమో, దానికి మీరు ఎంత కష్టపడగలరు. నా ఆరోగ్యం బాగోలేదు మాస్టర్, ఆరోగ్యం బాగుండుంటేనా? అత్తయ్యకి మిసలు వస్తే ఏముందు, మామ అందు. ఆరోగ్యం బాగుంటేనా? ఆరోగ్యం బాగుండకపోయినా తిట్లు తిట్టుకుంటూనే ఉన్నారు, కొట్లు కొట్టుకుంటూనే ఉన్నారు, న్యూస్ పేపర్లు చదువుతూనే ఉన్నారు, టీవీ చూస్తూనే ఉన్నారు, అన్ని చేస్తూనే ఉన్నారు కదా. ఆ చేసేదేదో ఈ పని చేయండి. నారదు వాచ శృణుష్వహిత బాలే యోగోయం దారుణ కలిహి తేన లుప్త సదాచారో యోగ మార్గస్థ పాంసిచ. హే దేవి, ఇది దారుణమైనటువంటి కలియుగము. పాపం నారదుడు కూడా కలియుగం అంటే నచ్చలే. కలియుగంలో కూడా ఏమన్నాడు? దారుణమైనటువంటి కలియుగం అన్నాడు. అందువల్ల ఈ కాలములో సదాచారము, యోగ మార్గము, తపస్సు అన్నీ లుప్తమైపోయింది. యోగ మార్గము, సదాచారము, తపస్సు, ఆ ఆర్డర్ జాగ్రత్తగా, ఆ త్రిపుటిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దీనికి ట్రాన్స్పరెన్సీ తయారు చేస్తున్న వాళ్ళు దీనికి తయారు చేయాలి. మొదటిది సదాచారము. సదాచారము అన్నా యమ నియమాలన్నా ఒకటే, అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, సదాచారాలు. ఇంకో సదాచారాలు ఏం లేవు. యోగ మార్గము. యోగ మార్గము అంటే అష్టాంగ యోగ మార్గము. అష్టాంగ యోగ మార్గంలో సదాచారం ఎంతవరకు వచ్చింది? యమ నియమాల వరకు వచ్చింది. ఆ మిగతా ఆరు కూడా యోగ మార్గాలు. ఏంటి మిగతా ఆరు కూడా? ఆసన. అవి రెండు మీరు అప్పుడే మొదలెట్టేశారు, యోగ మార్గంలోనే ఉన్నారు మీరు. పర్వతాసనం, ఒక్కొక్క ఆసనం ఎప్పుడు వేసుకోవాలో కూడా మీరు నేర్చుకోండి. ఆ ఆసనంలో కూర్చుంటే మీకు కావలసినటువంటి సమస్య ఆటోమేటిక్ గా పరిష్కారం అయిపోతుంది. మిల్లిమిల్లిగా నేర్చుకుందరు కానీ దాన్ని. ఒక రోజులో నేను ఈ విద్య అంతా నేను మీకు చెప్పలేను. కానీ మాస్టర్ చేశాడు. ఆశ్చర్యం ఏముంది, ఒక ఆసనం, ఒక ప్రాణాయామం ఒక రోజులో మీరు మాస్టర్ చేయలేరా? అంత కష్టమా? అదే చేశాడు శ్రీకృష్ణుడు. ఏంటి ఆయన గొప్ప? ఏంటి ఆయన గొప్ప అంటే ఇది చేయాలని తెలుసు, ఏ ప్రాణాయామాన్ని ఏ ఆసనంతో కలపాలని తెలుసు. అది కూడా ఆయన గురువుకు తెలియక, ఎవడో శ్రీకృష్ణుడు గురువు, మొదట కులగురువు, కులగురువు గార్గి, గర్గ మహర్షి, అక్కడ వాళ్ళ కులగురువు గర్గుడు. గర్గ మహర్షికి ఈ రిలేషన్షిప్స్ తెలియవు, ఏ ఆసనం ఏ ప్రాణాయామంతో పెడితే ఏ విద్య వస్తుందో. దొంగతనం చేయటానికి కూడా ఒక ఆసనం, ఒక ప్రాణాయామం ఉంది. దాన్ని ఎందుకు చెప్పానంటే దాంట్లో స్పెషలైజేషన్ శ్రీకృష్ణుడిది. ఒక్కొక్కడిది ఒక దానికి స్పెషలైజేషన్. అవుతా ఏంటి అలాగా?
ఏంటంటే ఆ భజన ఎంత పాడతారు, చిత్తచోర. మీరు పాటలు పాడుతున్నప్పుడు మీకేం అనిపించదా ఏం పాడుతున్నారు? నువ్వు పెట్టేది అదే, నువ్వు మహా దొంగవరా అనే పాడావు. అవును, నవనీత అంటే అంటే ఏంటి? ఏ దొంగ దొంగిలించటంలో కూడా గ్రెడేషన్స్ ఉన్నాయా? బంగారం దొంగ, బంగారం దొంగ, వెన్న దొంగ, దొంగయా? అంచేత ఏ ఆసనంలో ఏ ప్రాణాయామం చేస్తూ మీరు దొంగతనం చేస్తే మిమ్మల్ని దొంగ అనకుండా దేవుడు అంటారు అనేది అవిద్య. మరి ఆ విద్య మీరు నేర్చుకోవచ్చు, కానీ 64 రోజులలో ఒక్కొక్క ప్రాణాయామాన్ని, ఒక్కొక్క ఆసనాన్ని, దీనన్ని మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుని, మీరు రీసెర్చ్ చేసుకుని డిస్కస్ చేసుకోండి. విద్యలన్నీ బయటకు వస్తాయి. అది ఇంచేదంటే బయటకు వచ్చే కాలం అయింది కనుక. పర్వతాసనం ఇప్పుడు నేను మీ చేత ఎందుకు వేయిస్తున్నానో కూడా చాలాసార్లు చెప్తున్నాను నేను. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలను మీరు అధిగమిస్తారు. పర్వతం ఎప్పుడు కూడా ల్యాండ్స్కేప్ లో ఎక్కడుంటుంది? ఉన్నత స్థానంలో ఉంటుంది. మీ జీవితాలలో కూడా మీరు పర్వతం మీద ఉంటే భూత భవిష్య వర్తమానాలు తెలుస్తూనే ఉంటాయిగా, కింద ఉన్న వాళ్ళకి ఏం కనిపించవు. కానీ అది ఇలా ఉండాలి. దానికి ఏ ప్రాణాయామం కలపాలో నేను మెల్లిగా చెప్తాను రోజు ఈ క్లాసెస్ లో. దీన్ని అర్థం చేసుకోండి, ఖచ్చితంగా మీ జీవితాలలో ఆ మార్పు వస్తుంది. హిమాలయాలు అందుకు భారతదేశానికి గురు అయ్యాయి, గురుస్థానంలో ఉండేవి. అంచేత భారతీయులు ఎప్పుడు కూడా పర్వతం మీదే ఉంటారు. ఎప్పుడైతే కంప్యూటర్ యుగం వచ్చిందో, మీకు తెలుసో తెలియదో, ఫారెన్ కంట్రీస్ లో కూడా ఆంధ్రులే కంప్యూటర్ ఇండస్ట్రీలో ఉన్నారు. 40 సీట్లు అమెరికన్ యూనివర్సిటీలో ఎంఎస్ కంప్యూటర్స్ ఉంటే 36 సీట్లు ఆంధ్రాలో ఉన్నాయి, అందులో 20 సీట్లు హైదరాబాద్ వాళ్ళవి. స్టాటిస్టిక్స్, కంప్యూటరైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆంధ్రులదే చెయ్యాలి. కానీ ఎప్పుడు ఉపయోగించుకుంటే, భాగవతంలో చెప్పినంత మాత్రాన వచ్చేది, కానీ ఉపయోగించుకుంటారు ఎలాగో. లాస్ట్ క్లాసులు జరగవు కదా. మీరు మాత్రం టైం చెప్పే ఇంతంటే అది చెప్పాలి. అంచేత యోగ మార్గం గురించి చెప్తూ చెప్పాను నేను. ఆసనము, ప్రాణాయామము, తర్వాత ప్రత్యాహారము, ధారణ, ధ్యానము. ఆసన, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, ఇవి 5 యోగ మార్గము. ఈ 5 యోగ మార్గము. ఇందాక 2 చెప్పుకున్నాం పతంజలి యోగ సూత్రాల్లో. ఏంటది? యమ నియమాలు ఎందులోకి వస్తాయి? సదాచారంలోకి వస్తాయి. తపస్సు అనేది సమాధి. మరి యమ నియమాల్లో తపస్సు ఉంది కదా, తేడాలు ఉన్నాయి. 10th క్లాస్లోనూ డాల్టన్స్ థియరీ చదువుతాం, ఎంఎస్సీలోనూ డాల్టన్స్ థియరీ చదువుతాం, తేడాలు వస్తాయి. ఆ తేడాలు తర్వాత చూద్దాం. కానీ మీరు ఇప్పుడు నేను చెప్పిన దీన్ని ఆలోచన జాగ్రత్తగా చేసుకుని, ఈ 3 ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏ విధమైనటువంటి కష్టాలు ఉండవు ఆ కుటుంబంలో. సదాచారము, యోగ మార్గము, తపస్సు, ఇవి దారుణమైనటువంటి కలికాలంలో, అసలు అది వింటేనే తప్పు అనేటటువంటి గవర్నమెంట్ లో మనం జీవిస్తున్నా మనకి సిగ్గులేదు. ఎదురు తిరగండి, ఇది డెమోక్రసీ కదా. భయపడతారేంటి చెప్పడానికి? సరస్వతీదేవి పేరు ఎత్తకూడదుట. సరస్వతీదేవి ఒక హిందువులదేనా? ధ్యానం హిందువులకే కావాలా? మీకు ఆ మూర్ఖత్వం ఉంది. సరస్వతీదేవి అంటే మన ఉద్దేశం ఏంటి? హిందూ దేవతనా? కాదు కదా. ధ్యానము ఎక్కడైతే ఉందో, సరసత ఎక్కడైతే ఉందో, సామరస్యం ఎక్కడైతే ఉందో, దాన్ని సరస్వతి అంటాం. సామరస్యం లేని చోట విద్య వస్తుందా? ఎక్కడైనా కుట్టుకునే చోట చదువు ఎలా జరుగుతుంది అని ఎందుకు మాట్లాడలేకపోతున్నాం మనం? మనకి అక్కర్లేదేమో అది చూసుకోండి, మనకి అక్కర్లేదు అది. కానీ కావాలిగా ఇప్పుడు. అంచేత కాస్త నోరు విప్పి చెప్పటం నేర్చుకోండి. మనం ఏం కోరుకుంటున్నాం, మనం చెప్పేది ఏ విధమైనటువంటి మతము కాదు, శరీరగతమైనటువంటి సాధనలు. మానవ శరీరధారి ఎవడైనా ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అంటే ఈ మార్గం మీదే వెళ్ళాలి. సదాచారము, యోగ మార్గము, తపస్సు. జన అఘాసురాయంతే సాక్షద్ దుష్కర్మ కారిణః ఇహ సంతో విషీదంతి ప్రహృష్యంతి హ్య సాధవ ధత్తే ధైర్యం తు యోధీమాన్ సధీర పండితోధవా. ఈ కాలంలో అందరూ అఘాసురులే. అఘము అంటే పాపము, పుణ్యకర్మ కూడా పాపకర్మగానే ఆచరిస్తారు. ఇంచేత పాపకర్మ యొక్క అసలైన సిసలైనటువంటి లక్షణం ఏంటి అంటే సిగ్గుపడతారు అది చేయటానికి, అంతేనా? వీడు ఎవరో పని చేశాడు అని 10 మందికి తెలిస్తే సిగ్గుపడతాం, తెలియపోతే సిగ్గుపడం, అవునా? దేవుడికి దండం పెట్టుకోవటాన్ని మనం సిగ్గుపడతామా సిగ్గుపడమా 10 మందిలో? రామా రామా అని 10 మందిలో అనుకోవటానికి సిగ్గుపడతామా సిగ్గుపడమా? అఘాసురులు. పాపకర్మ చేయటానికి ఎలాంటి మానసిక స్థితి ఉందో పుణ్యకర్మ చేయటానికి ఆ మానసిక స్థితిలో ఉన్నటువంటి జాతిగా మారిపోయాం మనం. అసలు ఆ మానసిక స్థితి చూడండి ఎలా తయారు చేసుకున్నాం మనం. బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడతాం, పెట్టుకోమని నేనే అంటలే, కానీ పెట్టుకోవటానికి సిగ్గుపడే మనస్తత్వం ఉందా లేదా అది చూసుకోండి. హరే రామ హరే కృష్ణ అనుకుంటూ భజన చేస్తూ రోడ్డు మీద నడవమంటే వెళ్ళలేము. మసుకృత పాడుతుంది ఏంటి ఆ పాట? ఆ పాట అయితే హాయిగా పాడుకుంటూ వెళ్ళిపోతాం, ఏమీ సిగ్గుపడం మనం. పాపకర్మకి సిగ్గుపడాలి, పుణ్యకర్మకి ఏం చేస్తున్నాం ఇప్పుడు? రివర్స్ అవుతోంది. అదే చెప్తున్నాడు అక్కడ, జన అఘాసురాయంతే సాక్ష్య దుష్కర్మకారిణ. సాక్ష్యము దుష్కర్మము అన్నది చిన్న చిన్న డిగ్రీ డిఫరెన్స్. ధర్మపనులు చేయటానికి మాత్రము ఎవరు సిగ్గుపట్టం లేదు. ఇంకా దాన్ని ఏమంటాం మనం? లంచం తీసుకోవటాన్ని మామూలు అంటాం. అసలు ఇవ్వకపోతే పని ఎట్టా జరుగుతుంది సార్ అంటాడు. మనం కూడా అదే అంటాం, ఇవ్వకపోతే పని ఎట్టా జరుగుతుంది సార్ అని. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా జీవిస్తాం? ఎదురు తిరిగితే ఫినిష్ మనం. ఇదే ప్రాబ్లము నేను ప్రాణప్రత్యావర్తన శిబిరంలో గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక టాపిక్ వచ్చింది, ఇదే పాయింట్. మరి లంచం తీసుకోవాలి, లంచం ఇవ్వాలి, మీరేమో తపస్సు దానము సత్యము అహింస సత్యము అక్రోధము ఇవంతా చెప్పిస్తున్నారే, మా చేత బట్టి కొట్టిస్తున్నారే. ఎంపీ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి ఒక కాంట్రాక్టర్ వచ్చాడు. మేము లంచం ఇవ్వకుండా పనులు అవ్వదు గురువు గారు, కానీ ఇప్పుడు మీ ప్రాణప్రత్యావర్తన శిబిరానికి వచ్చాం కనుక ఇంకా ఉద్యోగం మానేస్తాను, ఏదో చిల్లర బడ్డి దుకాణం పెట్టుకుంటాను చేస్తానని. గురువు గారు చిన్న ప్రశ్న వేసేవాడు, పెద్ద ప్రశ్న ఏమీ లేదు, నీ బుద్ధి ఉందా అని అడిగారు. ఎందుకు అన్నాడు, లంచం తీసుకోవద్దని నేను ఎక్కడ చెప్పాను అన్నాడు ఆయన. ఈ గురువులతో వచ్చిన పెద్ద కూడా అది కూడా మీరు అది వాళ్ళని ఎలా భరిస్తున్నారో ఏంటో, ఐ పిటీ యూ ఆల్, చాలా జాలిస్తున్నవి మీరు నాకు. అసలు గురువుల దగ్గర ఇంతకాలం ఉండగలిగారు మీరు, చెప్పింది వాళ్లే మళ్ళా నేను ఎక్కడ చెప్పానంటారు. నేను అది చెప్పలేదే, ఏంటి మీరు అక్కడ నేర్చుకోవాల్సింది, వాళ్ళు నోటితో ఏం చెప్పారు అని కాదు, ఏం చేయమంటున్నారు అని. ఏం చేయమంటున్నారు గురువు గారు? నా కార్యక్రమాన్ని 10 మందిలోకి తీసుకెళ్ళు అని, అంతేనా చెప్పింది? యుగ నిర్మాణ యోజన అని కానీ గాయత్రి పరివారాన్ని కానీ ఇది చెప్పటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి? 10 మందిలోకి తీసుకెళ్ళాలి ఇంటింటికి అని కదా. నువ్వేమో ఇది మానేస్తావు, నీ బదులు ఇంకో లంచం ఇస్తాడు కదా, లంచం తీసుకుంటాడు కదా, ఆ తీసుకున్నవాడు ఏం చేస్తాడు? ఏ తాగుడో ఏదో తాగుతాడు. నువ్వు తీసుకున్నావు అనుకో ఏం చేస్తావు? ఏది ఉచితము ఏది అనుచితము నువ్వు నిర్ణయించుకో అన్నారు. అంతట కామన్ సెన్స్ ఈజ్ వెరీ అన్కామన్ అంటుంది పాపం బ్లావిట్స్ కి. కామన్ సెన్స్ ఉంచుకోండి ఎప్పుడు కూడా. ఏది ఉచితము ఏది అనుచితము అన్నది పరిస్థితులు బట్టి మనం నిర్ణయించుకోవాలి తప్ప పుస్తకాలు బట్టి కాదు. మీరు చేసినటువంటి మీరు స్వీకరించినటువంటి డబ్బుని సత్కార్యాలకి మాత్రమే ఉపయోగిస్తే కథలు కథలుగా వాళ్ళ గురించి చెప్తాడు. దానికి పెద్ద ఉదాహరణ రామదాసే, మన ఆంధ్రావాడే, దానికి మనమే ఎగ్జాంపుల్. ఏం చేశాడు తెలుసు కదా పాపం, వీడు ఆ అఘాసుడికి దర్శనం ఇవ్వాల్సి వచ్చింది యవనుడికి. ఎవడి కోసం? ఈ రధోపణ చేసిన వాడి కోసం. మన దృష్టిలో రధోపణ ఏం చేయలే, మంచి పని చేశాడు, ఇప్పటికీ ఉంది ఆ గుడి. మంచి పనులు చేయటం నేర్చుకోండి, ఎప్పుడు కూడా మంచి చెడు పక్కపక్కనే ఉంటాయి, ఎప్పుడు పక్కపక్కనే ఉంటాయి. మనం అవాయిడ్ చేయలేము ఈ ద్వంద్వమయం ప్రకృతిలో. కానీ మీరు మంచిని పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్ గా ఈ చెడు చిన్నదైపోతుంది. మీరు అది నేర్చుకోవాల్సిందే. మీరేం చేస్తారు, చెడుని మానేయటానికి ట్రై చేస్తారు, అసలు మంచి పని చేయరు. చెడుని మానే ప్రయత్నమే చేయక్కర్లే మీరు. నేను చాలా చాలా నా జీవితంలో చూసుకున్నాను, ఇతరుల జీవితంలో చూశాను నేను. చెడుని మీరు మానటానికి ప్రయత్నం చేస్తారు, ఇంకా ఎదురు తిరుగుతుంది, అది విరవీగుతుంది. అది చెడుని అలా ఉంచుకోండి. ఏ చెడు అలవాటు ఉన్నా మీరు దాన్ని అలా పక్కన పెట్టుకోండి. మంచి అలవాట్లు పెంచుకుంటూ పోతే ఎప్పుడు అప్పుడు చెడు అలవాటు అలా రాలిపోతుంది. రాలటం లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నటిస్తున్నారు అని అర్థం. మంచి పనులు మీరు చేయటం లేదు అని అర్థం. మళ్ళీ అది మీరు చూసుకోండి. అది ఇహ సంతో విషీదంతి. ఇక్కడ ఈ భాగవతోత్తములు మంచి మార్గంలో నడుద్దాం అనుకున్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ప్రహుష్యంతి హసాధవ. అసాధువులు ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ వాళ్ళు ఆనందంగా మాత్రం ఉండరు. మీరు చాలా జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఓ దొంగ వచ్చి కూర్చున్నాడు అనుకుందాం. పోలీసు వాడు కూడా వచ్చి కూర్చున్నాడు. వాడు ఏదో మామూలు డ్రెస్ లో రావచ్చు కదా, వాడు పోలీస్ డ్రెస్ లో వచ్చి కూర్చున్నాడు. మనం మామూలుగానే మాట్లాడేసుకుంటూ పోతాం. దొంగ గారికి ఏమవుతుందో చెప్పండి. వాడేం సుఖంగా ఉంటాడు అని అనుకోకండి, కానీ మీరు కూడా అలాంటి సుఖమే కోరుకుంటున్నారు కనుక దెబ్బతింటున్నారు. చెప్పిన ఉదాహరణ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు కూడా అలాంటి సుఖమే కావాలి. లోపల దొంగగా ఉన్నా పైకి మాత్రం సుఖంగా ఉండాలి అని అలాంటి మానసిక స్థితిలో జీవిస్తున్నటువంటి స్థితి వస్తుంది. ధత్తే ధైర్యంతి యోధీమాన్ సధీర పండితోధవా. ఇప్పుడు ఎవడు జ్ఞాని పండితుడు అవక్కర్లే. కష్టకాలం వచ్చినప్పుడు ధైర్యంగా వాడు నుంచోగలిగితే వాడే పెద్ద పండితుడు. పాండిత్యం అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, ధైర్యంగా నుంచోగలిగితే చాలు వాడే పెద్ద పండితుడు. మీరు చూసుకోండి ఎలాంటి ఎమర్జెన్సీలు అవి పెట్టి ఏ పరిస్థితులు వచ్చినా పాండిత్యం అక్కర్లేదు, కర్మసిద్ధాంతం అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు, ధైర్యంగా నుంచుంటే ఆ కష్టం దాటిపోతుందా లేదా? అలాంటి కాలంలో మనం జీవిస్తున్నాం. అది కరెక్ట్ అని చెప్పటంలే, కాలం మహిమ చెప్తున్నాడు. అస్పృశ్య నవలోకేయం శేషభారకరీధర వర్షే వర్షే క్రమాజ్జాత మంగళం నాపి దృశ్యతే. పృథ్వీ శేషనాగుకి రోజు రోజుకి సంవత్సర సంవత్సరానికి భారంగా మారుతోంది. దీన్ని లక్ష్మణుడి యొక్క జీవితాన్ని రామాయణంలో అబ్జర్వ్ చేసుకుంటూ మనం మిల్లిమిల్లిగా అనాలిసిస్ చేసుకుందాం. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏం చెప్తున్నాడో నారదుడు భక్తికి, ఈ కాలం ఎలా అయిపోయింది అంటే ప్రతి సంవత్సరము కూడా మంగళకరమైనటువంటి పనులు తగ్గిపోతున్నాయి, మంచి పనులు చేసేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతోంది. ఇంకా ఏం జరుగుతోంది? పృథ్వీ ఎవరికి? శేషుడికి భారం అయిపోతోంది. అది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుని వదిలేద్దాం. ఇంకేంటే నీడ్స్ ఏ డీప్ డిస్కషన్. అసలు పృథ్వీ శేషనాగు మీద ఉంది అని ఎందుకంటారు? దాని వెనకాతలు ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి రహస్యాలేంటి మనం తర్వాత చదువుకుందాం. నత్వామపి సుతైస్సాకం కోపి పశ్యతి సాంప్రతం ఉపేక్షితానురాగాంధై జయజరత్వేన సంస్థిత. భక్తి గురించి చెప్తున్నాడు. నీ పిల్లలతో సహా నీవు ఎవరికీ కనిపించటం లేదు. భక్తి కోరికవుతే అందరికీ ఉంది, కానీ జ్ఞాన వైరాగ్యాలు ఎవరికీ లేవు. నువ్వు ఉపేక్షింపబడుతున్నావు. మిల్లిమిల్లిగా క్రమక్రమంగా ఏమవుతుంది, అసలు కోరికలు కూడా తగ్గిపోతున్నాయి. కోరికల యొక్క తీవ్రత కూడా తక్కువైపోతుంది. మీరు మిమ్మల్ని మీరు సింహావలోకనం చేసుకోండి. అసలు మీకు నిజంగా ఏమైనా కోరిక ఉన్నదా ఒక్కసారి ఆలోచించుకోండి. ఉన్నాయా ఏమైనా కోరికలు మీకు? అసలు మీరు ఎంత సిద్ధ పురుషులో మీకు అర్థమవుతుంది. అసలు ఉన్నాయా కోరికలు ఏమైనా మీకు? అంటే నాకు ఈ కోరిక ఉందని గబుక్కుని చెప్పలేని స్థితిలో ఉన్నాం. కోరికలు కూడా జరజర అయిపోతున్నాయి. అసలు లేవు ఏం కోరికలు, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. నేను అబద్ధం ఏం చెప్పటం లేదు, అసలు మీకు ఏ కోరికలు లేవు. ఆఖరికి
మీరు పడుకునేటటువంటి నిద్ర కూడా కరెక్ట్గా నిద్రపోలేకపోతున్నారు, కరెక్ట్గా నిద్రపోదామనే కోరిక కూడా లేదు మీకు. నిద్ర కూడా కరెక్ట్గా లేదు మీది. కుంభకర్ణుడితో పోల్చి చూసుకోండి, అసలు మీ నిద్ర నిద్ర ఏంటి? అక్కడ కూడా మీరు స్పెషలిస్ట్ కాలేదు నిద్రలో, కోరికల రాహిత్యమైనటువంటి స్థితిలో. అదే చెప్తున్నాడు, కోరికలు కూడా చర్చనమైపోయినటువంటి స్థితి ఇది. వృందావనస్య సంయోగాత్ పునస్తం తరుణీనవా ధన్యం వృందావనం తేన భక్తేర్నృత్యతి యత్ర చ. ఫస్ట్ ఫార్ములా ఇచ్చాడు బృందావనం. గురువుల యొక్క సమాధి అన్నింటినీ కూడా మనం బృందావనం అంటాం. రాఘవేంద్ర స్వామి యొక్క బృందావనం, శ్రీ సాయి యొక్క బృందావనం, కృష్ణుడు డాన్స్ చేసినటువంటి చోటు బృందావనం. బృందము అంటే అర్థం ఏంటి? సమూహము. సమూహముగా జీవించగలిగేటటువంటి చోట మాత్రమే కోరికలు తీరుతాయి అన్నది ఇప్పటికైనా మీకు తెలుసు కదా. ఏదైనా చేయాలంటే ఒక సమూహం ఏర్పడిపోండి, ఒక గ్రూప్ ఏర్పడిపోయి డౌన్ డౌన్ అని ఆర్చేయండి, జరిగిపోతుంది కాదా? అదేగా జరుగుతుంది. ఏదైనా ఒక కోరిక తీర్చుకోవాలంటే బృందావనం ఉండాలి. బృందావనం అంటే అర్థమైంది కదా, సామూహిక ప్రయత్నం కావాలి. సామూహిక ప్రయత్నమే లోపము అని చెప్పి మొదటి ఫార్ములా ఇస్తున్నాడు. కోరిక యవ్వనంలో ఉండాలి అంటే, కోరిక తీరాలి అంటే బృందావనం ఉండాలి. ఎడ్యుకేషన్స్ బృందావనాలే, చదువుకునేటటువంటి బృందావనాలు అంతే కదా. చదువుకునే కోరిక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడతాడు. మిలిటరీ దేశాన్ని రక్షించాలి అంటే ఏమవుతుంది? అదొక బృందావనం. పోలీస్ ఫోర్స్ అదొక బృందావనం. కానీ సమాజం ఒక బృందావనంగా మారటం లేదు. సమాజం లేదు, యూనిట్స్ ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, కానీ కుటుంబాలు కలిసి జీవించటం లేదు. ఎన్జీజీఓ కాలనీలో కొన్ని మార్పులు తీసుకురావాలి అంటే ఇక్కడున్నటువంటి ఆ 300 కుటుంబాలు కనుక ఈ మార్పు రావాలి అనుకుంటే జరిగిపోతుంది. అనుకుంటున్నావా? రోడ్లు బాగలేదు అనుకుంటాం, ఇది బాగలేదు అనుకుంటాం, అది లేదు అని ఎవరికి వాడు తిట్టుకుంటూ ఉండటమే తప్ప, బృందావనంగా కనుక మనం జీవిస్తే గవర్నమెంట్ చేయకలే, మీరే చేసేసుకోవచ్చు చాలా పనులు. చాలా పనులు, కొన్ని పనులకి కష్టం వచ్చు, కానీ బృందావనం అంటే ఏంటో అర్థమైందా ఇప్పుడు మీకు? కోరిక తీరాలి అంటే సామూహిక ప్రయత్నం ఉండాలి. సామూహిక ప్రయత్నం లేకపోతే భక్తి యువతిగా మారదు. అంచేత ధన్యం ధన్యం బృందావనం అంటున్నాడు. ఎక్కడ ఎక్కడ గ్రూపిజం ఉన్నదో, ఇప్పుడు కూడా మీరు చూడండి జాగ్రత్తగా, గ్రూప్గా ఉన్నటువంటి వాళ్ళ కోరికలన్నీ తీరుతున్నాయి ఇప్పటికి కూడా. ఏదో మీరు కారణం పెట్టండి, దాన్ని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనండి, ఆ ఇన్ఫ్లుయెన్స్ అనండి, ఈ ఇన్ఫ్లుయెన్స్ అనండి, ఏదైనా అనండి, గ్రూప్ ఉంటే ఖచ్చితంగా కోరిక తీరుతుంది. నేనే ఉంటున్నాను, ఆహారాన్ని మీరు గ్రూప్గా తీసుకుంటే దాన్ని జరిగేటటువంటి అద్భుతాన్ని గమనించండి. ఆ కోరిక జర్జరం కాకుండా మాత్రం దయచేసి చూసుకోండి. అది జర్జరం కాకుండా ఉండాలంటే ఏం, ఎక్కడ ఉండాలి ఆ కోరిక? బృందావనంలో నాటాలి. అంటే ఇప్పుడు టికెట్స్ బుక్ చేసేద్దాం మనం, ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో టికెట్స్ బుక్ చేసేస్తే బృందావనానికి వెళ్ళిపోతావా? కలిసి ఉంటే బృందావనం అవుతుందా? మరి చూసుకోండి దాన్ని. దయచేసి కనీసం ఈ ఒక్క కోరికనైనా జర్జరం కాకుండా చూసుకోండి. అత్రే మౌగ్రాభావాన్ నజరామపి ముంచతః కించిదాత్మసుఖయనేహ ప్రసక్తిర్మన్యతేనయో. కానీ ఆ బృందావనంలో కూడా ఈ జ్ఞానము వైరాగ్యము నిద్రపోతున్నాయి. అది అనాలిసిస్ చేసుకోండి. గ్రూప్ ఎఫర్ట్స్ తో పాటు జ్ఞానము వైరాగ్యము కూడా లేకపోతే కావలసినటువంటి సత్ఫలితాలు రావు, రావాల్సినటువంటి ఆనందమైనటువంటి ఫలితాలు రావు మనకి. కానీ కోమాలోనే ఉన్నాయి, చచ్చిపోలేదు, బతికే ఉన్నాయి. ఇంకా జ్ఞాన వైరాగ్యం బృందావనం ఎప్పుడైతే వస్తుందో జ్ఞాన వైరాగ్యం ఉంటుంది, కానీ అవి యాక్టివ్గా లేవు. ఎందుకు బతికి ఉన్నాయంటుందంటే కించిదాత్మ సుఖయ నేహ, కొంచెము ఆ ఆత్మ యొక్క సుఖము దానికి తగులుతుంది. జ్ఞాన వైరాగ్యానికి, ఈ జ్ఞాన వైరాగ్యానికి ఆ ఆత్మికమైనటువంటి సుఖం ఎలా తగులుతుందో చెప్తూ ఒక చిన్న పాయింట్ నేను మీకు చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా దాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్లాసులో దాని మీద మనం చాలా జాగ్రత్తగా చదువుతూ వీలవుతే భాగవత మహత్యాన్ని పూర్తి చేసేద్దాం. నెక్స్ట్ సండే ఎప్పుడు? నా కోరిక ఏంటి అంటే 17వ తారీఖుకి చేతనత్వ విజ్ఞానము ఒక పరిశీలన, వివరణ, స్కోప్. స్కోప్ అంటే ఏంటి తెలుసు? పరిధి.
మొత్తము చేతనత్వ విజ్ఞానం అంతా కూడా భాగవత మహాత్మ్యము. అంటే ఏ టెక్స్ట్ బుక్ మీరు తీసినా కూడా స్కోప్ చెప్తూ ఉంటాడు కదా, ఇది స్కోప్. అంచేత సెప్టెంబర్ 16 నేను పూర్తి చేసేస్తే ఏ వీక్ ఆ వీక్ ఇది డిటిపి అయిపోతుంది అనే భ్రమలో ఉన్నాను, నిజంగా ఉన్నాను నాకు ఇంకా తెలియదు. అది ఏ వీక్ ఆ వీక్ ఇది టైప్ అయిపోతూ ఉంటే 16 ఉండేది, అదో 2-3 రోజుల్లో అయిపోతాయి. దీన్ని బుక్ ఫామ్ లోకి 23-24 తారీఖులకి తీసుకురావచ్చు. 23వ తేదీ ప్రకృతిలో ఒక అద్భుతమైనటువంటి రోజు. సెప్టెంబర్ 23కి చాలా విశేషత ఉంది. సివివి కల్ట్ వాళ్ళకి దాని ప్రాముఖ్యత చాలా తెలుసు, ఈక్వినాక్స్. అది ఇప్పుడు నేను డిస్కస్ చేసే టైం లేదు, కానీ సీతారాంని నేను అడుగుతాను. నేను సీతారాం ప్రతి పండుగను మనం చాలా గ్రాండ్ గా తయారు చేసుకుందాం. ఆ రోజుకి ఒక రోజు ముందే బుక్ రిలీజ్ అవుతే ఆ రోజు ఈ బుక్ను రిలీజ్ చేద్దాం. అంటే ప్రింట్ అయ్యి రెడీ అయిపోతే కదా, ఆ రోజు రిలీజ్ చేస్తాం అంటే 23వ తారీఖు 11:59:59 రాత్రికి తీసుకురావడం కాదు, 22వ తారీఖు రాత్రి 12 కంటే ముందు వస్తే 23వ తారీఖున ఆ సివివి గారి యొక్క అద్భుతమైనటువంటి రోజు రిలీజ్ చేద్దాం మనం విస్తృతమైనటువంటి దాంట్లో. కానీ నాకు ఒక కోరిక ఉంది, ఆ బుక్ కవర్ డిజైన్ దగ్గర నుంచి ప్రతి పేజీలో ఎక్కడ ఏ ఉండాలో నేను కళ్ళారా చూడాలి అని ఒక కోరిక ఉంది. దానికి ఎలా అరేంజ్మెంట్ చేస్తారో మీరు చూడండి. అది మంచి ఉన్నాయి, అహంకారము, బుద్ధి, చిత్తము, మనస్సు. ప్రస్తుతము మన మనస్సు యొక్క పరిధిలో జీవిస్తున్నాం. మనస్సు యొక్క పరిధిని దాటితే మిగతా 3 పరిధుల్లోకి వెళ్లేటటువంటి శారీరకమైనటువంటి ఒక విశేషమైనటువంటి డైరెక్ట్ లింక్ ఉంది, ఎండోక్రైన్ సిస్టమ్ అని ఒకటి ఉంది మన శరీరంలో. లాక్కొస్తాను అది మిగతా వీలోకి 2-3 రోజుల్లోనో వాటిలోనో అక్కడ జరిగే పొద్దున్న సాయంత్రం జరిగేటటువంటి క్లాసుల్లో. బయట ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు ఇది వింటున్నటువంటి వాళ్ళు ఇదంతా మేము వినాలనుకుంటే మీరు మీ ఆఫీసులకి వాటికి ఏం చేస్తారో నాకు తెలీదు. శృతి సాయి లాగా మీరు ఇక్కడ ఉంటే మీ యొక్క ప్రతిరూపాన్ని అక్కడ పంపించే శక్తి నాకు లేదు. మీరు మెడికల్ యూజ్ పెడతారో, పని ఎగ్గొడతారో, పోతే పోయింది అదవరి చూసుకుందామని వస్తారు. 10-15 మంది ఇక్కడ నిరంతరము ఉంటే పొద్దున జరిగేటటువంటి ఆ క్లాసు, ఈవినింగ్ జరిగేటటువంటి ఆ క్లాసుల్లో 4 విషయాల గురించి నేను చెప్పదలుచుకున్నాను. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి దానికి డైరెక్ట్ మానవ శరీరంలో ఉన్నటువంటి లింక్ ఎండోక్రైన్ సిస్టము.